शांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदध्यवर्णगुणकुम्भलगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुलासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजबं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सर्वे नमस्कार। గోవు గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, అందులో పయస్వతీ ఊర్జస్వతీ ప్రజావతీ. ఆ గోవు కొన్ని లక్షణములను కలిగి ఉంటుంది అని. అందులో పయస్వతీ గోవు పాలనిస్తుంది. నేను నిన్న మీతో మనవి చేశాను, ఎన్నో జంతువులు పాలనిస్తాయి కానీ ఒక్క గోవు ఇచ్చేటటువంటి పాలకి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి శ్రేష్టత ఉంది. ఏమిటి ఆ శ్రేష్టత అంటే, ఆ ఆవు లేని నాడు అసలు యజ్ఞము యాగము అనేటటువంటి కార్యక్రమాలు లేవు, హోమ ప్రక్రియ ఉండదు. ఆ యజ్ఞయాగాది క్రతువులు లేని నాడు వేదము సనాతన ధర్మము అనేటటువంటి రెండు మాటలు ఉండే అవకాశం లేనే లేదు. అసలు వేదము సనాతన ధర్మము ఈ రెండూ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే కేవలంగా గోవు మీదే ఆధారపడతాయి. ఎందుచేత అంటే ఆ గోవు నుండి స్రవించేటటువంటి పాలు, గోవు నుండి వచ్చేటటువంటి ఎరుగు నెయ్యి, ఆ తర్వాత ఆ గోమయము అంటే పురుషము పేడ, ఇవి ఒక యజ్ఞం చెయ్యడానికి అత్యంత ప్రధానమైనటువంటి అవసరములు. అందుకే ఘృతం అని పిలుస్తాం. ఘృతం అంటే నెయ్యి అని ఒక్కటే అర్థం కాదు. ఘృతం అన్న మాట సాధారణంగా దేనికి అన్వయం అవుతుంది అంటే, ఒక్క ఆవు పాల నుండి తీసిన నీతికే అన్వయం. గేది పాలలోంచి కూడా నెయ్యి వస్తుంది కదండి అని అడగచ్చు, కానీ గేది పాలలోంచి వచ్చేటటువంటి నెయ్యికి ఘృతం అనబడేటటువంటి సంస్కృత పేరు సమన్వయం కాదు పరిపూర్ణంగా. ఎందుకంటే మీరు చూడండి, ఆశీర్వచనం చేసినప్పుడు ఘృతం పిబేత్ అని ఒక ఆశీర్వచనం, నువ్వు నెయ్యి త్రాగెదవుగాక, నీతిని త్రాగెదవుగాక అంటే దాని అర్థం కేవలం నీతిని త్రాగుతాడు అని కాదు. దాని అర్థం ఆ నెయ్యి లేని నాడు యజ్ఞం లేదు. మీరు కేవలంగా హవిస్సుని ఉండి యజ్ఞం చేయడం కుదరదు. నీతిని వేస్తూ సమిధ వేస్తూ ఒక పక్క నుంచి హవిస్సు వెయ్యాలి. ఈ మూడు కలిపి స్వాహాకారంతో వెయ్యాలి. ఈ మూడు వేసేటప్పుడు జ్వాల రగలాలి. జ్వాల రగులుతుంటే తప్ప సమర్పించకూడదు పదార్థాన్ని. అలా జ్వాల రగులుతూ ఉండాలి అంటే కేవలము హవిస్సు చేత అది రగలదు, అలాగే వాడినటువంటి సమిధల చేత రగలదు, అలాగే వేస్తున్నటువంటి వేరొక సమిధ చేత రగలదు. దేని చేత ప్రధానంగా రగులుతుంటుంది అంటే వేస్తున్నటువంటి నెయ్యి వలన. అందుకే ఆజ్యం, ఆ నీతి వలన ఆ మంట రగులుతూ ఉంటుంది యజ్ఞగుండంలో. అది ఎంతగా మంట వస్తుంటే అందులోకి సమర్పించాలి. కొన్ని కొన్ని పదార్థాలని సమర్పించేటప్పుడు అవి వెయ్యిగానే కాలిపోయేటట్టుగా ఉండవు. ఒక్కొక్క హోమంలో దానిమ్మ పళ్ళు వేస్తారు, అలాగే అరటి పళ్ళు వేస్తారు, అలాగే తామర పువ్వులు వేస్తారు. కొన్ని కొన్ని చోట్ల నీటిలో ముంచిన తామర పువ్వులు వేస్తారు, కొన్ని కొన్ని చోట్ల తేనెలో ముంచిన తామర పువ్వులు వేస్తారు. ఇలా వేసినప్పుడు ఆ పదార్థాలు వెంటనే ఆహుతి అయ్యే అవకాశం ఉండదు. అందుకని పక్క నుంచి ఆవు నెయ్యి పడుతూ ఉండాలి. ఈ ఆవు నీతికి ఘృతం అన్న మాటకి కొన్ని అర్థాలు ఉన్నాయి. అన్నములో కలిసిపోతుంది అని ఒక అర్థం. అన్నంలో వేసుకుంటే కలిపినప్పుడు అన్నమంతా కూడా కలిసిపోతుంది, ఆ నెయ్యి కలిసిపోయి లోపలికి పెడుతుంది. రెండు, దానికి కరిగి ప్రవహించేటటువంటి లక్షణం ఉంటుంది. ఒకవేళ చల్లని వాతావరణం ఉంటే పేరుకునేటటువంటి లక్షణాన్ని పొంది ఉంటుంది. అలాగే ఆ ఘృతం అన్న మాటకి ఒక పర్యాయ పదం అమృతం. అందుకే ఆవునీతికి పర్యాయ పదం ఏది అంటే అమృతమే. ఎందుచేత ఆవునీతిని ఘృతం అన్నదాన్ని అమృతము అని అమరకోశం వ్యాఖ్యానం చేసింది అంటే ఒక్కటే కారణం, అమృతత్వాన్ని పొందాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి భక్తితో కూడినటువంటి కర్మ చేస్తే ప్రీతి పొందినటువంటి భగవానుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానమే అమృతత్వమునకు కారణము. అమృతత్వం అంటే మళ్ళీ పుట్టకుండా ఉండడం, ఇదే ఆఖరిసారి శరీరం పడిపోయేటటువంటి స్థితిని పొంది ఉండడం. అటువంటి స్థితిని పొందాలి అంటే కేవలముగా కర్మ వలననే సంభవమవుతుంది. ఆ కర్మయందు అత్యంత ప్రధానము అగ్ని కార్యము. అగ్ని కార్యము హోమ ప్రక్రియ అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే ఆవు నెయ్యి మీద ఆధారపడుతుంది. ఆవు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక్క ఆవులోంచే వస్తుంది. అందుకే అది బాహ్యమునందు మనకే కాదు లక్ష్మీప్రదము, దేవతలకు కూడా లక్ష్మీప్రదం. లక్ష్మీప్రదము అన్న మాటను మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలామంది దృష్టిలో లక్ష్మీప్రదము అని అన్నాననుకోండి, మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అన్నాననుకోండి, ఏదో డబ్బు రావడం, భూములు రావడం, పొలాలు రావడం, వాహనాలు రావడం అనుకుంటారు. కాదు, లక్ష్మి అన్న మాటని, లక్ష్మీదేవి యొక్క కటాక్షము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే మహాభారతంలో అనుశాసన పర్వం చూడాలి. మహాభారతం అనుశాసన పర్వం చూస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం అన్న మాటకు అర్థం ఏమిటో సక్రమంగా అర్థమవుతుంది. ప్రశాంతముగా ఉండగలగడం, శాస్త్రీయమైనటువంటి జీవనం చెయ్యడం, గురువు యందు అపారమైనటువంటి భక్తి ప్రపత్తులను పొంది ఉండడం, నిత్యతృప్తుడై ఎప్పుడూ తృప్తితో ఉండగలగడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది అనడానికి గుర్తు. ఇవి లేని నాడు బాహ్యములో ఎన్ని ఉండనివ్వండి వాడు లక్ష్మీవంతుడు కాడు. ఎందుచేత అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, అది లేని ఐశ్వర్యం ఏది ఉండనివ్వండి మనిషి పతనానికే కారణమవుతుంది. విపరీతమైన ఐశ్వర్యం ఉంది, గురువుని నమ్మడు, శాస్త్రాన్ని నమ్మడు. గురువుని శాస్త్రాన్ని నమ్మని ఐశ్వర్యం దేనికి పనికొస్తుంది అంటే అవైదికమైనటువంటి కార్యక్రమాలకి దానం చేస్తాడు. రెండు, కేవలం తను దాచుకుంటాడు, తను భోగం అనుభవిస్తాడు. ఉత్తర జన్మల ఎందు దరిద్రుడవుతాడు, అభ్యున్నతిని పొందలేడు, తిరియక్కుగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ లక్ష్మీ కటాక్షం దేనికి పనికొచ్చిందని చెప్పవలసి ఉంటుంది. అందుకే గురువుని శాస్త్రాన్ని నమ్మనటువంటి ఐశ్వర్యం ఉపయోగం లేని ఐశ్వర్యం. అలాగే శాంతినివ్వనిది, తృప్తితో జీవనం చెయ్యడానికి అవకాశము లేనిది ఎంత ఉన్నా దరిద్రుడే లోకంలో. అసలు ఐశ్వర్యవంతుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తృప్తితో జీవించగలగడం. ఎన్నో ఉండడం దేనికి? తృప్తితో బతకడానికి. ఎన్ని ఉన్నా తృప్తి లేక ఇంకా ఇంకా ఏదో లేదని ఏడుస్తూనే ఉన్నాడు అనుకోండి, ఆయన దరిద్రుడు కాకపోతే ఐశ్వర్యవంతుడు ఎందుకయ్యాడు? ఏది లేదని మీరు అడగడానికి ఉండదు. కొంత కొంతమంది విషయంలో మీరు చూడండి, మీకు ఇది లేదు, నాకు పరమేశ్వరుడు ఏది ఇవ్వలేదండి అంటాడు ఆయన. నాకు ఏమి ఇవ్వలేదు ఈశ్వరుడు, నాకు ఈశ్వరుడు అన్నీ ఇచ్చాడు కాబట్టి నాకు ఎంత సంతోషం అంటాడు. అలా తృప్తిగా జీవించగలిగినటువంటి వాడి ముందు బాహ్యంలో ఎంత ఐశ్వర్యం ఉన్నా తృప్తి లేకుండా అసంతృప్తితో బ్రతుకుతున్నటువంటి వాడు దరిద్రుడే, వాడు లక్ష్మీ కటాక్షము లేనివాడు. నువ్వు ఎక్కడ ఉంటావు, ఎందుకుంటావు, నీ కటాక్ష స్వరూపమేని ఏమి అని అనుశాసన పర్వంలో అడుగుతాడు. అడిగినప్పుడు లక్ష్మీదేవియే స్వయంగా జవాబు చెప్తుంది. ఆ లక్ష్మీదేవి నివాస స్థానములు ప్రధానమైనవి ఐదుగా చెప్తుంది శాస్త్రం. ఆ ఐదిటిలో ప్రధానమైనది గోవు యొక్క వెనక తట్టు, అందుకే గోవుకి పృష్ఠభాగంలో పూజ. లక్ష్మీదేవి ఎప్పుడూ గోవు యొక్క వెనక భాగాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఇక రెండవది బిల్వం యొక్క ఈనెలు ఉండేటటువంటి భాగం, అలాగే మూడవది సుమంగళి యొక్క పాపట ప్రారంభ స్థానం, సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం, అందుకే దాన్ని బొట్టుతో అలంకారం చేస్తారు, అది లక్ష్మీ స్థానం. అలాగే ఏనుగు యొక్క కుంభస్థలం, ఐదవది తామరపువ్వు. ఈ ఐదు లక్ష్మీస్థానాలు. ఈ ఐదు సహజంగా లక్ష్మీస్థానాలైతే లక్ష్మీదేవి తనంత తానుగా ఉండాలని కోరుకుంది. ఎక్కడ ఉండాలని కోరుకుంది అంటే గోవులతో కలిసి ఉండాలని కోరుకుంది ఆవిడ. మీరు మహాభారతం పంచమ వేదం, దాని స్థాయి ఎటువంటిది, వేదములు నాలుగైనా వ్యాసవిరచితమైనటువంటి మహాభారతాన్ని పంచమ వేదం అని పిలుస్తారు. అందులో లేని విషయం లేదు. అటువంటి మహాభారతం అనుశాసన పర్వం చూస్తే అసలు గోవు గురించి ఎన్ని విషయాలు ఉంటాయో, శుకుడికి వ్యాస భగవానుడు కూడా చెప్తాడు అందులో గోవు గురించి. అసలు గోదానం చేసే ముందు మూడు రోజుల పాటు గోశాలలో గడిపి గోదానం ఎవరు చేస్తారో వాడు ఇక తిరిగి వస్తాడనేటటువంటి విశ్వాసము పెట్టుకోక్కర్లేదు. అంటే వాడు మోక్షమునకు అధికారి అవుతాడు. మూడు రోజులు గోవులు ఉన్న ప్రదేశంలో ఉండాలి. ప్రత్యేకంగా భీష్మాచార్యుల వారు గోవు దగ్గరికి వెళ్ళినప్పుడు చెయ్యవలసినటువంటి ప్రార్థనని ఒకదాన్ని చెప్పారు. అందులో నిన్నను మీతో నేను మనవి చేశా, గోవు స్వామిస్థానమునందు నిలబడుతుంది అని. గోవుని త్వమేవ మాతాచ పితాత్వమేవ అని మనం భగవంతుణ్ణి ఎలా అంటామో అలా నువ్వే తల్లి తండ్రి, నువ్వు ఎక్కడ నించుంటావో అక్కడ నేను కూర్చునే అవకాశం నాకు ఇమ్మని ప్రార్థన చేస్తారు. అంటే గోశాల దేని కొరకు అంటే కేవలం గోవుల్ని కట్టడానికి కాదు, గోశాల పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. కాసేపు జపం చేసుకోవాలి ప్రశాంతంగా అనుకుంటే గోశాలలో కూర్చుని జపం చేసుకోవచ్చు. గోశాలలో కూర్చుని మహాభారతం రామాయణం భాగవతం లాంటి పవిత్ర గ్రంథాలను చదువుకోవచ్చు, భగవద్గీత పారాయణ చేసుకోవచ్చు, దేవతా స్తోత్రాలు చదువుకోవచ్చు. ధార్మికమైనటువంటి విషయాలు మాట్లాడుకోవలసి వస్తే మనసు విప్పి మాట్లాడుకునేటప్పుడు గోశాలలో కూర్చుంటారు. మహాత్మా గాంధీ గారు, అలాగే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి పరమ పూజనీయులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కలుసుకున్నప్పుడు గోశాలలోనే కూర్చుని మాట్లాడుకున్నారు. గోశాల అంత పరమ పవిత్ర ప్రదేశం. అటువంటి గోశాలలో గోవులతో కలిసి తానుండాలని లక్ష్మీదేవి కోరుకుంది. కోరుకుని వెళ్ళి అడిగింది గోవుల్ని, నాకు మీతో పాటు స్థానం ఇవ్వండి, మీరెక్కడుంటారో అక్కడ నేను ఉంటానని అడిగింది. అవి అంగీకరించలేదు. నువ్వు వద్దు, మాతోటి మేమున్న చోట నువ్వు ఉండద్దు, నువ్వు వెళ్ళిపోవన్నాయి. అయ్యయ్యో, అదేమిటి, అందరూ నేను రావాలని కోరుకుంటారు. యద్భ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచన తరతంజే మురారే అని పరాచర భట్టర్లు. అమ్మ, అందరూ ఏ తల్లి యొక్క కడగంటి చూపు కావాలని కోరుకుంటారో ఆమె శ్రీ మహాలక్ష్మి. అటువంటి తల్లి నేను మీతో కలిసి ఉంటానంటే గోవులు తిరస్కరించాయి, మాతో నువ్వు ఉండద్దు అన్నాయి. ఏమి ఎందుకు ఉండద్దు అంటున్నారు, కారణం ఏమిటని అడిగింది ఆవిడ. నువ్వు చించల లక్ష్మివి, నువ్వు ఒక చోట ఉండవు, నువ్వు తరచుగా వెళ్ళిపోతుంటావు వస్తుంటావు, అందుకని నువ్వు మాతో ఉండద్దు. అంత చాంచల్య స్వభావం ఉన్నటువంటి వాళ్ళని మేము మాతో ఉంచుకోము, అందుకని నువ్వు మాతో ఉండద్దు అన్నాయి. అంటే ఆవిడ ప్రార్థన చేసింది, నాకు బలీయమైన కోరిక, లోకమంతా నా అనుగ్రహాన్ని కోరుతుంది, నేను మీ అనుగ్రహాన్ని కోరుకుంటున్నాను, నాకు మీతో పాటు ఉండేటటువంటి అవకాశాన్ని కల్పించండి అండి. అంటే గోవులన్నాయి, నీకు మేము అవకాశం ఇస్తున్నాం, రెండు స్థానములను కల్పిస్తాం, మమ్మల్ని ఆశ్రయించి నువ్వు వాటిలో ఉండు అన్నాయి. ఎక్కడ ఉండమంటారని అడిగింది. మా మలమూత్రముల ఎందు ఉండమన్నాయి. అందుకే గోవు యొక్క మలము పేడలోను గోవు యొక్క మూత్రములోను లక్ష్మీదేవి ఉంటుంది. ఆ రెండు బయటికి వచ్చేటటువంటి స్థానము కలిగినటువంటి గోవు వెనక తట్టు లక్ష్మీ స్థానమై పూజనీయమైంది. ఇది ఏదో నేను చెప్తున్నాను అనుకోకండి, మహాభారతంలో స్వయంగా వ్యాస భగవానుడు తిక్కనగారు మొదలైనటువంటి వారు అందించినటువంటి పరమ సత్యం. కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా గోమయాన్ని గోమూత్రాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఏ ఇంటి ముందు గోమయంతో అలికి ముగ్గు వేయబడి ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. ఏ ప్రదేశం గోమయంతో అలకబడుతుంటుందో ఆ ప్రదేశం ఎప్పుడూ కూడా పరమ పవిత్రమై దేవతలు వచ్చి కూర్చోవడానికి అనువైనదై ఉంటుంది. అందుకే పూర్వకాలంలో ప్రతి ఇంట్లోనూ పేడ చేసి పిడకలు కొట్టడం అనేటటువంటి సంప్రదాయం ఒకటి ఉండేది. ఎందుకు కొట్టేవారంటే ఆ పేడ ముద్ద చేత్తో పట్టుకుని పిడక కొడితే ఆ పేడ చేతికి తగిలిన కారణం చేత లక్ష్మీ సంపన్నత కలుగుతుంది. లేనిదన్నది ఉండదు. ఇంకా మీరు చూడండి, లోకంలో వంశం ఎవరిది? మగవాడి. నాకు నా భార్య సంతానాన్ని కంది, నా కొడుకు నా కూతురు నా భార్య నుండి కదా వచ్చారు. వచ్చిన వంశం ఎవరిది? నాది. నా కొడుకు నా కూతురు అంటాను, వారు చాగంటి వారి బిడ్డలు, వారు ఆత్రేయ గోత్రీకులు, అయినప్పుడు వాళ్ళు నా బిడ్డలు, మగవాడి వైపు వంశం. అయినా సంతానం కలగకపోతే పరితపించిపోయేది ఎక్కువగా ఎవరంటే ఆడదే. ఆ మాతృత్వాన్ని పొందాలని కోరుకుంటారు. లక్ష్మి అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే లక్ష్మ అంటే గుర్తు. లక్ష్మి ఉన్నది అన్నది ఎలా తెలుస్తుందంటే గుర్తుల వలన తెలుస్తుంది. ఒక ఆవిడ బొట్టు పెట్టుకుని పాపట ప్రారంభ స్థానంలో బొట్టు పెట్టుకుందనుకోండి, ఆమె సుమంగళిత్వాన్ని పొందింది. ఆవిడ దర్శనం చాలు, కామాక్షి దర్శనం. బయటికి వస్తూ ఉంటే ఒక సుమంగళి ఎదురొచ్చింది అనుకోండి, ఓ ఇవాళ నా తల్లి కామాక్షి నాకు ఎదురొచ్చిందని రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి బయలుదేరతాం. సుమంగళీత్వము ఒక లక్ష్మ, ఒక గుర్తు, లక్ష్మీ ప్రదత్వమునకు గుర్తు అయి ఉంటుంది. అమ్మా అమ్మా అని ఎవరో పిలిచారనుకోండి పిల్లలు వచ్చి, ఆమె మాతృత్వాన్ని పొందింది, లక్ష్మ గుర్తు. ఇవి గుర్తులు. ఈ గుర్తుల చేత ఆమె లక్ష్మీ కటాక్షమును పొందినదని తెలుస్తుంది. కొన్నాళ్ళయింది, అక్కడతో సరిపోదు, అమ్మమ్మ అమ్మమ్మ అని పిలిచే మనవలు ఉండాలి. లక్ష్మి కటాక్షించింది, అమ్మమ్మ అంటే సరిపోదు, నాన్నమ్మ నాన్నమ్మ అనే మనవలు ఉండాలి. అప్పుడు లక్ష్మి కాదు. ఏ ఇంట పెళ్లి జరుగుతున్నా ఒక్కసారి ఆవిడ దగ్గర పసుపు కుంకం తీసుకోండి అనిపించుకోగలగ. ఏ ఇంట్లో బిడ్డ పుట్టినా ఆవిడ కట్టి విప్పిన చీర పిల్లవాడి కింద వేండి గండం రాదనిపించుకోగలగాలి. ఇవి లక్ష్మ, ఇవి లక్ష్ములు అంటారు. అంటే గుర్తుల చేత ఆమె అనుగ్రహ ప్రసరణము విషదమవుతుంది. ఆ అనుగ్రహ ప్రసరణమును కోరి ఆవు పేడ చేతితో పిసికి పిడకలు కొడతారు. అదేదో చాలా కఠినమైనటువంటి విశేషం, దాని జోలికి మనం వెళ్ళకూడదు అనుకోకూడదు. అత్యంత తేలికగా లక్ష్మీ కటాక్షం ప్రసరించడానికి కారణం. మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు, నేనేం పరిహాసానికి అంటలేదు ఈ మాట, ఏం మగవారు కూడా కొట్టచ్చు కదండి పిడకలు అని. నేను మీతో ఒక శాస్త్రీయమైన మాట చెప్తాను, మగవాడి లక్ష్మీ స్థానం ఆడదే. మగవాడి లక్ష్మి ఎక్కడుంటుంది అంటే తన భార్యలోనే ఉంటుంది. గృహలక్ష్మి గృహే గృహే, భార్య ఎంత సంతోషాన్ని పొందుతుంటుందో, నేను ఈయనకి భార్య నవ్వడమే నా అదృష్టం అని ఎంత అనుకుంటుందో ఆయనకి అంత లక్ష్మి కలుగుతుంది. ఆమె తన చెయ్యి పెట్టే చెయ్యి కావాలి, అంటే భర్త అంతటి కీర్తివంతుడు కావాలి, అంత ధార్మికమైన ఆర్జనాపరుడు కావాలి, ఇహలోకమునందు పరలోకమునందు మోక్షమునకు వెళ్ళగలిగినటువంటి పథమునందు ప్రయాణించగలిగిన వాళ్ళు కావాలి. ఇది కోరి ఆవు పేడ పిడకలు చేసి కొడుతూ ఉంటారు. కాబట్టి ఆ గోశాలయందు ఉండడానికి లక్ష్మీదేవియే గోవుల్ని ప్రార్థన చేసి ఆమె గోవుల యొక్క పృష్ఠభాగమునందు తాను నివసించడానికి కావలసినటువంటి యోగ్యతని ఆ స్థానాన్ని పొందింది. అంటే ఒక గోవు ఎంత పరమ పవిత్రమైన స్వరూపమో, ఎంత మంగళప్రదమైనటువంటి స్వరూపమో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి గోవు పయస్వతీహి అని పిలిచారు దాన్ని, అంటే పాలిచ్చునది. ఎన్నో ఉన్నాయి పాలిచ్చునవి, అన్నిటినీ అలా పిలుస్తారా? అలా పిలవరు. ఒక్క గోవునే పిలిచారు. అలా ఎందుకు పిలిచారు? నేను మీతో మనవి చేశా, ఈ లోకమునందు ఇక్కడ కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చడం కాదు, ఆ ఆహారము సత్వగుణముతో కూడుకున్నదయ్యేటట్టుగా ఇవ్వగలిగినది ఆ ఒక్కటే. ఏ ఇతర జంతువు పాలు తాగండి రజోగుణ తమోగుణాలు కలుగుతాయి. ఒక్క ఆవు పాలు అందుకే సన్యాసి కూడా స్వీకరిస్తాడు. అథవా కొంతమంది సన్యాసులకి ఒక లక్షణం ఉంటుంది, ఆవు పేడ పిడకలతో చేసినటువంటి అగ్నిహోత్రం మీద చేసిన వంట మాత్రమే తింటారు తప్ప ఇతరమైన వంట తినరు. ఇంకా ఒక్క ఆవు పేడ పిడకతో వండితేనే తింటారు. ఆవు మలం ఎందుకంత గొప్పదైంది అంటే మూత్రము పురీషము ఈ రెండు అంత గొప్పవి అని చెప్పడానికి కారణం ఏంటంటే విషపు వాయువుని కూడా పిడకకి అగ్నిహోత్రం తగల్చినప్పుడు వచ్చేటటువంటి పొగని విరిచేస్తుంది. ఆ పిడకలోంచి వచ్చే పొగ బయట నుంచి విషవాయువు వస్తుందనుకోండి, ఆ విషవాయువుని విరగ్గొడుతుంది. అందుకే ఒకనకొకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక ఇంట్లో విడిది చేశారు. విడిది చేయడం అంటే ఆయన ఒక గృహస్థు ఇంట్లో అని కాదు నా ఉద్దేశం, ఆయన ఎక్కడికి వెళ్ళినా పాకలో ఉంటుండేవారు. ఓ పాకలో ఉన్నారు వారు. ఒరుగంట పూజ అని ప్రతిరోజు ఒక గంట పూజ చేసేవారు. ఆ పూజ చేస్తున్న సమయంలో దాలి పెట్టారు, ఆవు పిడకల మీద ఏదో వండుతున్నారు నైవేద్యం. విపరీతమైన పొగ కమ్మింది, అందరూ కంగారు పడ్డారు. స్వామి పూజ చేసుకుంటున్నారు, ఇంత పొగ వస్తోంది, ఇబ్బందిగా ఉంది, అగ్నిహోత్రాన్ని నిధనం చేద్దామా అని. ఆయన లేచి వచ్చి పొయ్యి దగ్గర కూర్చున్నారు. పొగ ఇతర చోట్లకెడుతుంది కానీ పొయ్యి దగ్గర ఉండదు, అందుకని ఇక్కడ కూర్చున్నానన్నారు. ఆవు పేడని అగ్నిహోత్రంతో తగల్చినప్పుడు వచ్చేటటువంటి పొగ ఎంత శక్తివంతం అంటే విషంతో కూడుకున్నటువంటి గాలిని కూడా విరుస్తుంది. దీని మీద ఒక యథార్థమైన విశేషం జరిగింది. మధ్యప్రదేశ్లో భోపాల్ గ్యాస్ లీక్ ఉదంతం జరిగినప్పుడు విషవాయువు విడుదలైనప్పుడు అప్పట్లో పేపర్లలో కూడా వచ్చింది. దీని గురించి పరమాచార్య కూడా ఒకసారి ప్రసంగించారు అనుగ్రహ భాషణం చేస్తూ. ఒక ఇంట్లో మాత్రం ఆవు పేడతో చేసినటువంటి పిడకలతో హోమం జరుగుతోంది. ఆ పిడకలు వేస్తూ హోమం చేస్తారు. ఆ పిడకలలోంచి వచ్చిన అగ్నిహోత్రంతో హోమం జరుగుతోంది. ఆ హోమంలో పిడకలలోంచి పొగొచ్చింది. ఈ భోపాల్లో విడుదలైనటువంటి విషవాయువు అన్ని ఇళ్లలోకి వెళ్ళి అందరూ పడిపోయారు. ఈ ఇంట్లో హోమం చేస్తున్న వ్యక్తులకి ఏమీ అవలేదు, ఎందుకంటే ఆవు పేడ పిడకలలోంచి విడుదలైనటువంటి పొగ బయట నుంచి వస్తున్నటువంటి విషపూరితమైనటువంటి వాయువుని విరవగలిగినటువంటి శక్తిని పొంది ఉంది. అందువల్ల ఆ ఇంట్లో వాళ్ళు స్పృహ తప్పకుండా నిలబడగలిగారు. అంత గొప్ప శక్తిని పొంది ఉంటుంది కాబట్టి ఆవు యొక్క మూత్రము ఆవు యొక్క మలము అంత తేలికగా చెప్పబడేటటువంటి పదార్థాలు కావు, అవి అమృత స్థానములు. అందుకని పయస్వతీహి, ఆ ఆవు పాలు లేనినాడు సన్యాసికి ఆహారం లేదు. ఆయన పాలు తాగి బతుకుతాడు. ఆ పాలు అన్ని వేళలా బయటికి వెళ్ళి భిక్ష చేసుకునే అవకాశం కలగకపోవచ్చు, అప్పుడు కొద్దిగా పాలు తాగి ఉండిపోతాడు. అలాగే పసిపిల్లవాడు ఉంటాడు, తల్లి లేని పిల్లవాడు లేక తల్లి దగ్గర సరిపోయినన్ని పాలు లేని పిల్లవాడు. ఆ పిల్లవాడు బతకడానికి కారణం గోమాత, ఆమె పాలే, ఆవిడ పాలే తల్లి లేని పిల్లలకి కూడా పడతారు. అలాగే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు తాగడానికి ఉపయుక్తమైనవి ఆ పాలే. ఆ పాలలోంచి వచ్చినటువంటి పెరుగు నెయ్యి పంచగవ్యాలలో పాత్ర తీసుకుని అవి లోపల ఉన్నటువంటి పాపాలని కాలుస్తాయి. ఆ పాలలోంచి వచ్చినటువంటి నెయ్యి అమృతమై ఉంటుంది. అందుకే నేను నిన్న మీతో మనవి చేశాను, హవిస్సులో మిగిలిన పదార్థాన్ని కొంతమంది భుజించి ఉపవాసం చేస్తారు అని. అలాగే గోవుకి సంబంధించినటువంటి నీతి పాత్ర చేత్తో పట్టుకుని ఆ గో ఘృతాన్ని అగ్నిహోత్రంలోకి వేస్తూ హోమం చేసేటటువంటి ప్రక్రియ యందు మిగిలినటువంటి ఆజ్యము ఏది ఉంటుందో దాన్ని అమృతము అని పిలుస్తారు. అది అమృతమే, అంత శక్తిని పొంది ఉంటుంది. అందుకే అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే కేవలము ఆవు పాల నుండే వస్తుంది. అందుకే ఆవు లేదనుకోండి ఇక యజ్ఞయాగాదులు లేవు, ఆవు లేదనుకోండి ఇక వేదము ఉన్నా కూడా మనకేమీ ఉపయోగం ఉండదు, మనం యజ్ఞం చేసి ఫలితాన్ని పొందే అవకాశం ఉండదు. అందుకే అంత గొప్ప అనుగ్రహాన్ని ఇవ్వగలిగినది యజ్ఞయాగాది క్రతువులు ఎవరు లేకపోతే ఇక లేవో అటువంటి ప్రాణి ఈ భూమండలం మొత్తం మీద గోవు ఒక్కటే. అందుకే గోవుని పిలిచినప్పుడు పయస్వతీహి అని పిలుస్తారు. ఊర్జస్వతీహి, ఊర్జస్వతీహి అంటే ఆవు పాలు నాకు పడలేదు అన్నవాడు ఉండడు. నాకు ఆవు పాలు పడవండి అని అనరు. ఆవు పాలు పసిపిల్లల దగ్గర నుండి సన్యాసి వరకు అందరూ తీసుకుంటారు, అందరికీ జీర్ణమవుతాయి. అనారోగ్యంతో ఉండి జ్వరంతో ఉన్నవాడు కూడా ఆవు పాలు సేవిస్తారు, సరికదా? ఆవు పాలు ఆయుర్వేదంలో ఔషధుల్ని తయారు చేసేటప్పుడు ఉపయోగిస్తారు, అందుకని అది బలానికి కారణమవుతుంది. అందుకని ఊర్జస్వతీహి, దానితో కాదు ప్రజావతీహి, ఆ గోవుకి ఒక లక్షణం ఉంటుంది. అది మళ్ళీ ఇక ఒక గోవు వచ్చి ఆ గోవు కానీ శరీరం విడిచిపెడితే ఇంకొక గోవు మనకి లభించదనేటటువంటి అవకాశం లేదు. ఆ గోవు తన సంతానాన్ని పొందుతుంది, పొంది ఆ సంతానాన్ని కూడా చాలా విచిత్రమైన రీతిలో మనకు అందిస్తుంది. మీరు గమనించండి, గోవు శరీరము నుండి ఉత్పన్నమైనటువంటి వత్సము, గోవత్సం ఉంటుంది దూడ, ఆ దూడ శరీరానికి అంతటికి కూడా మావి అంటి ఉంటుంది. సాధారణంగా మాంసాహారులు కాని ప్రాణులు తమ నాలుకతో మాంసాన్ని ముట్టుకో, గోవు పరమ శాకాహారి, అది ఇంకే మాంసాహారాన్ని ముట్టదు. అటువంటి గోవు తన కడుపున పుట్టినటువంటి గోవత్సం యొక్క శరీరానికి అంటి ఉన్నటువంటి మావినంతటినీ కూడా తన నాలుకతో నాకుతుంది, నాకి శుభ్రం చేస్తుంది. పరమేశ్వరుడు గురువు ఎలా అయితే శిష్యులు పాపంలో ఉన్నప్పుడు వాళ్ళ పాపములను తొలగించి భగవన్ మార్గం వైపుకి తిప్పుతారో, అలా గోవు తన కడుపున పుట్టినటువంటి దూడని అంత ప్రేమతో సాకుతుంది, తన కడుపున పుట్టినటువంటి బిడ్డని అత్యంత ప్రేమతో సాకడము అనేటటువంటి మాటకి ఉదాహరణ చెప్పవలసి వస్తే మనుష్య ప్రాణికి కూడా ఆ అధికారము లేదు, గోవుకొక్కదానికి. 50 ఏళ్ళు వచ్చేసి కోట్ల ఆస్తికి వారసుడు లేడని బెంగ పెట్టుకున్నటువంటి ఒక ఇల్లాలకి 50 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కొడుకు పుట్టాడు అనుకోండి, ఎంత పండంటి కొడుకు పుట్టినా ఆ కొడుకు శరీరానికి అంటి ఉన్న మావిని తన నాలుకతో నాకదు, శుభ్రం చేస్తారు. కానీ ఒక్క గోవు మాత్రం తన కడుపున పుట్టినటువంటి బిడ్డ యొక్క మావిని మాంసాహారి కాకపోయినా నాలుకతో నాకేస్తుంది. నాకడం కాదు, తాను ఎక్కడో గబగబగబగబగబ గడ్డి తింటుంది, చాలా తొందరగా తినేస్తుంది, పుట్టల మీదకి ఏటి గట్ల మీదకి వెళ్ళి తింటుంది, వచ్చి ప్రశాంతంగా ఒక చోట కూర్చుని నెమరవేస్తుంది. నెమరవేసే లక్షణం ఉన్నటువంటి ప్రాణి గోవు ఒక్కటే, దానికి ఒక్కదానికే ఆ శక్తి. అది మా చిన్నతనంలో మా ఇంట్లో ఆవు దగ్గర చూస్తుండేవాళ్ళం, అది గడ్డి తినేసి పడుకుని కడుపులోంచి ఉండ రావడం కనపడుతుంది. జాగ్రత్తగా మీరు గమనిస్తే డొక్కలోంచి ఉండ ఇలా కంఠంలోకి వస్తుంది, బాగా ఎంత ధ్యానంతో తాదాత్మ్యతతో నవ్వులుతుంది. ఆ నవ్విలేటప్పుడు నురగ వస్తుంది, ఈ దవడల పక్క నుంచి నురగ కారుతుంది. గోవు నుంచి 2 సార్లు నురగ వస్తుంది, ఒకటి గోవు నెమర వేసేటప్పుడు నురగ వస్తుంది, గోవు యొక్క పాలని దూడ తాగేటప్పుడు దూడ యొక్క దవడల అంచుల చివర నురగ వస్తుంది. ఈ నురగ ఎంగిలి కాదు, మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్రపంచంలో ఎంగిలి అన్న మాట అన్వయం కాని పదార్థాలు 2 ఉన్నాయి, ఎంగిలి కాని వస్తువు ప్రపంచంలో ఇక లేదు. నేను ఇప్పుడు ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, గోవు ఎంగిలయింది, ఎందుకు ఎంగిలయింది? నేను మాట్లాడుతున్నప్పుడు నా నోట్లోంచి రావట్లా మాట, నా నోట్లోంచి వస్తుంటే మరి నా నోట్లోంచి వచ్చింది ఏదైనా ఎంగిలేగా? నేను నా నోట్లో పెట్టుకుని మీకు ఇచ్చాననుకోండి, ఎంగిలయిందా లేదా? కాబట్టి నేను ఏ ఉపన్యాసాలు చెప్పినా ఎంగిలే, కాబట్టి అన్నీ ఎంగిలి పడతాయి లోకంలో. ఎంగిలి పడనివి 2 ఉన్నాయి, ఒకటి ఆత్మ. ఎందుచేత అంటే ఆత్మ గురించి ప్రసంగం ఉండదు, ఆత్మ అనుభవంలోకి వస్తుందండి, ఆత్మగా అనుభవాన్ని పొందుతాడు, అది వాక్కుల చేత ఆవిష్కరింపబడదు. అందుకే ఆత్మ